గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం యత్ పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. సురేష్ చెప్పినటువంటి విషయాలు కొన్ని నాకు తెలియని విషయాలు చెప్పాడు అతను, అందుకు అతనికి ధన్యవాదాలు. అందులో హి డిజర్వ్స్ క్లాప్. శుద్ధ సత్వము అనేది నేను కన్ఫ్యూజ్ అవుతూ ఉండేవాడిని, ఇప్పుడు ఇవాళ కన్ఫ్యూజన్ పోయింది. రెండోది అతనికి చెప్పింది, తపస్సు చేస్తున్నప్పుడు అయోధ్యలో ఉన్నటువంటి రాముడి దగ్గరికి ఋషులు వచ్చారు తీసుకెళ్లారు అన్నది చదివాను, కానీ నాకు లోపల చిన్న సంశయం ఉండేది, నేను వెళ్ళి ఎందుకు యుద్ధం చేయాలి అక్కడికి అని. ఎందుకంటే ఫ్రాంటీర్స్ వేరు కదా, పూర్వకాలంలో రాజ్యాలు చిన్న చిన్న రాజ్యాలు, చిన్న చిన్న రాజ్యాలు అయినప్పుడు ఎక్కడో లంకలో ఉన్నటువంటి రావణాసురుడి మీద యుద్ధం ప్రకటించడం, వాళ్ళ అనుయాయుల మీద యుద్ధం ప్రకటించడం అనేది ధర్మస్థాపన యాంగిల్లో చేస్తున్నాడు అనుకున్నానే తప్ప పాపం బాధ్యుడై చేశాడని వాళ్ళే తెలుసుకున్నాను. ఏంటి బాధ్యత? తపస్సు చేసేటటువంటి వ్యక్తి ఎక్కడున్నా కూడా అతను ప్రపంచ పౌరుడే, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశమైనా కూడా అతనికి రక్షణ కల్పించవలసిందే అనేది అర్థమైంది. ఇది నేను ఉపయోగించుకుంటాను, మధ్య మధ్యలో సురేష్ పేరు అప్పుడు కూడా చెప్తూ ఉంటాను, ఎందుకంటే నా అలవాటు మీకు తెలుసు కదా, ఎవరి దగ్గర ఏది నేను నేర్చుకున్నానో దానికి వాళ్ళకి చెప్పి కృతజ్ఞత చెప్పాలి. మీరు ఎక్కడ మాట్లాడినా అది నా సొంతం అనకూడదు. మీరు ఇంచేత ఈ యాంగిల్లో సురేష్ నాకు 39వ గురువు, అంతేగా. చాలా స్పష్టమైనటువంటి అవగాహన పంచీకరణం గురించి ఇచ్చాడు మీకు. ఆ పంచీకరణం యొక్క యాంగిల్లోనే ఆ దేవాలయాల యొక్క నిర్మాణం గురించి నేను మీకు చెప్పాను. నేను మణిపూరక చక్రము, సూర్యదేవాలయము, అగ్ని, అనాహత చక్రము, హనుమత్ దేవాలయము, వాయువు, విశుద్ధి చక్రము, శివదేవాలయము, ఆకాశము, దత్తాత్రేయుడు, మనస్సు, గాయత్రి, బుద్ధి, ఈ ఐదు యొక్క పంచీకరణం గురించి మాట్లాడుతున్నాను నేను. కానీ మొదటి రోజు పిల్లవాడిని క్లాసుకి తీసుకెళ్ళినప్పుడు ఆ విద్యారంభ సంస్కారం చేయిస్తామే, ఆ విద్యారంభ సంస్కారం చేసినప్పుడు చాలా మందిని మనం పిలుస్తాం, చాలా పెద్ద ఎత్తున భారీ ఎత్తున పండాల్సివి వేస్తాం, చాలా విపులమైనటువంటి ప్రచారం చేస్తాం. బాబు మా పిల్లవాడికి నేను విద్య నేర్పబోతున్నాను, విద్యారంభ సంస్కారం చేసుకోబోతున్నాను, మీరందరూ కూడా వచ్చి ఆశీర్వదించండి అని. దాని తర్వాత వాడు చదువుకోకపోతే ఈ విద్యారంభ సంస్కారం వేస్తే చాలా పెద్ద ఎత్తున మనం ప్రయత్నం చేస్తున్నాం, 10 మందికి చెప్తున్నాం. మేము ఆలోచనలో క్రాంతి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం, జీవించే విధానంలో విశేషమైనటువంటి మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది ఒక నోటి మాటే కాక ఆచరణగా కూడా మార్చుకోవటానికి కావలసినటువంటి కొన్ని సూత్రాలు మనం డిస్కస్ చేసుకుంటున్నాం. అందులో మొట్టమొదటిది ఏంటి అంటే, మనలో ఉన్నటువంటి శరీరాల గురించి చదివేటటువంటి స్వాధ్యాయ కేంద్రాలు, శరీరములు, ముఖ్యంగా ఏఈ పోవెల్ రాసినటువంటి ఇథరిక్ బాడీ, యాస్ట్రల్ బాడీ, మెంటల్ బాడీ, కాజల్ బాడీ, సోలార్ సిస్టమ్, ఇవి ఐదు పుస్తకాలు ఉన్నాయి. ఒకే వ్యక్తి ఏఈ పోవెల్ అనేటటువంటి వాడు సీక్రెట్ డాక్ట్రిన్ జోలికి వెళ్లకుండా థియోసాఫికల్ సొసైటీలో ఉన్న మిగతా రచయితల పుస్తకాలన్నిటినీ క్రోడీకరించి దండం పెట్టించాడు అతను. సీక్రెట్ డాక్ట్రిన్ నాకు అర్థం కాలేదు, అంచేత సీక్రెట్ డాక్ట్రిన్లో చెప్పబడినటువంటి ఈ శరీరాల విషయాల గురించి నేను రాయలేదు, కానీ మిగతా థియోసఫిస్ట్ రాసినటువంటి ప్రతి పుస్తకాల నుంచి ఈథరిక్ బాడీ గురించి, యాస్ట్రల్ బాడీ గురించి, మెంటల్ బాడీ గురించి, కాజల్ బాడీ గురించి, సోలార్ సిస్టమ్ గురించి నాకు తెలుసున్నటువంటి, నేను చదివినటువంటి వాటిని పారాగ్రాఫ్ బై పారాగ్రాఫ్ ఎత్తి క్రోడీకరించాను. అంటే ఈ ఐదు పుస్తకాలు మీరు చదివితే థియోసాఫికల్ లిటరేచర్ మొత్తం చదివేసినట్టే గ్యారంటీ అన్నమాట. నచ్చే కూడా కాదు చదివారు ఇంతేతంటే అందులో ప్రతి పేరాకి అతను రిఫరెన్స్ ఇస్తాడు, ఏ పుస్తకం నుంచి పేరా తీశాడు. ఇంచేత ఈ ఐదు పుస్తకాలు ముందు మీ దగ్గర ఉంచేసుకోండి. నాతో చాలా మంది అంటారు మీరు పుస్తకాలు కొనిపించేస్తారు మాస్టారు అని. సీక్రెట్ డాక్టర్ కూడా అలా నేను కొనిపించాను. నా లోపల ఉన్నటువంటి ఒక ఆశ ఏంటంటే పుస్తకం అయినా ఎదురకుండా ఉంటే ఎప్పుడో అప్పుడు కనీసము దుమ్ము దులిపేటప్పుడైనా దాన్ని ఒకసారి చూస్తాము అని. చాలు పుస్తకం మీద ఒకసారి దృష్టి పడ్డా ప్రారంభ కర్మ గురించి ఇందాక సురేష్ చెప్పాడే, దాన్ని జాగ్రత్తగా గమనించుకోండి. నా అనుభవము, ఇతర అనేక మంది మహనీయుల అనుభవం ఒకటి, ఒక నిజమైనటువంటి సంఘటన. 95,000 సంవత్సరాల కిందట ఈజిప్ట్ దేశంలో ఒక కారడవిలో ఒక మహాత్ముడు వెళ్తున్నాడు. నిజంగా జరిగిన సంఘటన ఇది. ముసలవాడు కృషించిపోయి ఉన్నాడు, ఇంకా ఏ క్షణంలో అయినా ఆయన పడిపోవచ్చు అనేటటువంటి పరిస్థితిలో ఉన్నాడు. దాహం వేస్తోంది అతనికి. ఎదురుకుండా మొర్డెకాయ్ వస్తున్నాడు అడవిలోంచి. ఈ ముసలాడు పాపము దాహం వేస్తోంది అన్నాడు. చస్తున్న వాడికి నీకెందుకురా దాహం, ఓ చావు అని కాలుతో ఒక తాపు తన్నాడు ఆ వ్యక్తిని, ముసలాడిని ఈ డెకాయిట్. వాడి దగ్గర నీరు ఉంది, ఆ తోలు సంచి ఏదో ఉంటుంది చూసారా పూర్వకాలం, దాంట్లో నీరు ఉంది. వీడు కాలుతో తాపు తన్నితే ముసలాడు దూరంగా పడ్డాడు. రెండు చుక్కలు నీరు వీడి దగ్గర ఉన్నటువంటి నీరు ఎగిరి ఆ ముసలాడు నోట్లో పడ్డాయి. రెండే రెండు చుక్కలు చనిపోయాడు. మళ్ళీ 95,000 సంవత్సరాల తర్వాత భారతదేశంలో ఆ తాపు తన్నినటువంటి వ్యక్తి అలహాబాద్లో ఒక న్యూస్ పేపర్కి ఎడిటర్గా ఉన్నాడు. హిమాలయాలలో ఉన్నటువంటి ఈ మహాపురుషుడు ఈ జ్ఞానాన్ని ప్రపంచానికి పంచాలి, ఎవరిని ఎన్నుకోవాలి అంటే, ఆ రోజు రెండు చుక్కల నీళ్లు నా నోట్లో పోశాడు వీడు అని గమనించాడు. పోయలేదు, చేసింది ఏంటి వాడు, తాపు తన్నాడు. కానీ యాదృచ్ఛికంగా జరిగింది ఏంటి అంటే రెండు చుక్కల నీళ్లు వాడి నోట్లో పడ్డాయి. దానివల్ల ఆ వ్యక్తికి థియోసాఫికల్ సొసైటీకి సంబంధించిన రెండు అతి విశిష్టమైనటువంటి గ్రంథాలు రాసేటటువంటి యోగ్యత కలిగింది, రాశాడు. భావం అర్థమైందా ఎందుకు చెప్పాను ఈ కథ? మీరు ఆ పుస్తకాలు ముట్టుకున్నా చాలు, మీకు కర్మ సిద్ధాంతాలు తెలియవు మీకు. అందువల్ల బలవంతంగా అయినా మీ దగ్గర అవి పెట్టుకోండి, బలవంతంగా అయినా ఈ పుస్తకాలు ఒకసారి బలవంతంగా ఇంకా చదవటం మొదలెట్టండి మీరు. ఇందువల్ల అంటే ఈ మొత్తము ప్రపంచము కార్యకారణ సంబంధంలో ఇరుక్కుపోయి ఉన్నది. కాజ్ ఎఫెక్ట్, కాజ్ ఎఫెక్ట్, ప్రతి దానికి కూడా ఒక కారణం ఉండి తీరుతుంది. ఈనాడు ఇంత వర్షం కురిసిన, కిందటి సంవత్సరాలలో వర్షం కురవకపోయినా, అంటే అతివృష్టికి అనావృష్టికి కూడా కార్యకారణ సంబంధాలు ఉన్నాయి, కానీ కార్యకారణ సంబంధములు కేవలము మనిషికి మాత్రమే ఉంటాయి. అది కూడా సురేష్ చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు గమనించారు లేదో. గమనించారా ఏ సంఘటనలో చెప్పాడు? దేని సంఘటనలో? ఎవరి గురించి చెప్తే చెప్పాడు? యుద్ధములో నియమాలు పాటించవలసినది మానవులు, మానవులు యుద్ధం చేసుకుంటే. ఇదంటే కార్యకారణ సంబంధాలు ఉన్నాయి. ఒక జంతువుతో చంపినప్పుడు కార్యకారణ సంబంధాలు ఏమి ఉండవు. ఏ క్షత్రుడైనా పెద్ద హీరోగా సింహాన్ని నేను ఒంటి చేస్తే ఎదిరిస్తాను, పాపం సింహానికి కత్తి లేదు, తప్పు అంటావా? నువ్వు కోతివి. పాయింట్ అర్థమైందా? అంటే మరి అంత జ్ఞానము అతని పూర్వజన్మ సంస్కారమే అయి ఉంటుంది. కానీ మన యొక్క దౌర్భాగ్యం ఏంటి అంటే అతని జ్ఞానాన్ని ఉపయోగించుకోవటం లేదేమో అని నా డౌట్. ఇంకా ఉపయోగించుకోండి మీరు. అంటే సురేష్ చాలా చోట్ల కేవలం కీర్తన పాడేటటువంటి వ్యక్తిగానే ఉంటే నాకు నచ్చదు. రేపు వచ్చినప్పుడు అతను కొన్ని విషయాలు చెప్పేటటువంటి వక్తగా మీరు తయారు చేసుకోండి. అంటే కావాల్సింది, జ్ఞానం ఉన్నది, సబ్జెక్టు ఉన్నది, ఏది చెప్పించాలి, ఎలా చెప్పుకోవాలి అన్నది మీరు చూసుకోండి. అలాగా ప్రతి వ్యక్తికి కార్యకారణ సంబంధాలు ఉంటాయి. అందువల్ల ప్రపంచం మారాలి అంటే ఎక్కడో అక్కడ ఒక చిన్న ప్రయత్నం జరిగితే చాలు. అదే థాట్ రివల్యూషన్ యొక్క బీజము. ఆలోచనలు అంటూ ఉద్భవిస్తే చాలు, మెల్లిమెల్లిగా 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 అవి ప్రపంచం అంతా విస్తరిస్తాయి. సుమారు 300 సంవత్సరాల కిందట రూసో అనేటటువంటి ఒక వ్యక్తి ఓ 25 పేజీల పుస్తకం రాశాట. నేను ఇప్పుడు నేను చాలాసార్లు వెబ్సైట్లో కూడా ట్రై చేశాను ఆ బుక్ దొరుకుతుందేమో అని. చూడండి, అతను డెమోక్రసీ మీద రాశాడు ఆ పేపర్. ఒక వ్యక్తి తన ఆలోచనలను కాగితం మీద పెట్టాడు. ఇప్పుడు ఆ ఆలోచనలే డెమోక్రసీ 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 అని చాలామంది చెప్తాం, కానీ చాలామంది తెలియదు ఈ డెమోక్రసీకి బీజాలు ఆ పేపర్లో ఉన్నాయి. కమ్యూనిజంకి బీజాలు డెత్, క్యాపిటా, కార్ల్ మార్క్స్ రాసినటువంటి పుస్తకం. ఎలా రాశాడు? బ్రిటిష్ మన లండన్లో ఉన్నటువంటి బ్రిటిష్ లైబ్రరీలో రాత్రి పగులు చదువుతూ ఉండేవాట, నోట్స్ రాసుకుంటూ. ఇతన్ని చూసి అక్కడ కార్యకర్త ఎంప్లాయీస్, లండన్ లైబ్రరీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి పెద్దకి కదడు మూసుకోవాలి, తాళం వేసుకోవాలి కదా. ఇతను పోతే ఇంట్రెస్ట్ లండన్ లైబ్రరీలో కూర్చొని చదువుకుంటున్నాడు. అంతేత ఏం చేసేవాళ్ళతో ఎత్తి విసిరి బయట పారేసేవాడు. నువ్వు పోవు బాబు నువ్వు అని. ఆయన భార్య బట్టల కోసం ఆ చెత్త కుండీల్లో పడినటువంటి పారివేసిన బట్టలు పిలికలు ఉంటాయి, అవి కుట్టి పిల్లలకి బట్టలు ఇచ్చేట. కమ్యూనిజం అలా డెవలప్ అయింది. మరి ఇప్పుడు కమ్యూనిస్టులు అనేటటువంటి మాట మనం తీసేయగలిగితే ఆల్ ఆఫ్ అస్ ఆర్ కమ్యూనిస్ట్. అంటే ఏంటి కమ్యూనిజం అంటే అర్థం ఏంటి? కమ్యూనిజం, కమ్యూన్, కలిసి ఉంటాము, సహకరిస్తాము, ఆ భావన ఇప్పుడు అందరికీ ఉంది. ఒక పొలిటికల్ దాంట్లోనే కాదు, భావం అర్థమవుతుంది కదా ఏం చెప్తున్నాను అంటే. పుస్తకాలు ఆలోచన క్రాంతికి ఆధారాలు. అందువల్ల ఏ పుస్తకాలు చదవాలి అనేటటువంటి దానికి మీకు ఈ బీజాలు ఇస్తున్నానని చెప్పి ఈ పుస్తకాలు ప్రతి వాళ్ళు కొనుక్కొని పెట్టుకోండి. 2 చుక్కల నీళ్లు ప్రమాదవశాత్తు పడితేనే 2 పుస్తకాలు రాస్తే, పుస్తకాలు కొనుక్కుని మీ ఇంట్లో పెట్టుకుంటే మీరు ఎన్ని గ్రంథాలు రాసేస్తారో ఆలోచించుకోండి. కర్మ సిద్ధాంతం మీద నమ్మకం ఉంటే మాత్రం గ్యారంటీ అది. ఎప్పుడు రాయటం మొదలెడితే ఇప్పుడే, లేకపోతే ఎప్పుడో అప్పుడు వాళ్ళు రాయిస్తారు. ఇంచేత ఎవరి దగ్గర నుంచో తీసుకొచ్చి పెట్టేసుకుని మళ్ళా మీరు కావాలని ఇవ్వటం మర్చిపోయారనుకోండి, సహజంగా జరుగుతుంది అదే కదా. మీరే మర్చిపోను, మీకు ఆ పుస్తకం తెలుస్తూనే ఉంటుంది, ఇవ్వరు, రిటర్న్ చేయరు. ఆ కర్మ ప్రకారం కూడా భవిష్యత్తులో మీరు రాసే పుస్తకాలు మీ పేరుతో చలామణి కాకుండా వాడి పేరుతో చలామణి అవుతాయి. మరి ఆ ప్రమాదం ఉంది, జాగ్రత్త. అందుకని కర్మ సిద్ధాంతం యొక్క ఫ్యాక్ట్స్ మాత్రం ఇదే, నవ్వుతో చెప్తున్నా, జరిగేది మాత్రం ఖచ్చితంగా ఇదే, ఖచ్చితంగా ఇదే. అందువల్ల కొనేసి పెట్టేసుకోండి మీ ఇంట్లో అది. ఎవడో జేబు దొంగ కొట్టేశాడు అనుకోండి, ఏముంది, మీకు ఆ డబ్బు ఖర్చు పెట్టాలని, లేకపోతే ఒక 500 రూపాయలు ఎంతో అవుతుంది అది మొత్తం సెట్, లేకపోతే ఇంకొంచెం ఎక్కువ అవుతుందేమో. ఏమవుతుంది, మీ పర్సు పోయిందనుకోండి బస్సులో వెళ్తూ. అయితే ఈ 5 పుస్తకాలు మాత్రము ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. ఇవాళే నాకు ఒకళ్ళు ఒక సూచన ఇచ్చారు, ఈ పుస్తకాలన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయి కదా మాస్టారు, వీటిని మరి మీరు తెలుగులో అయినా చెప్పేస్తే బాగుంటుందేమో అని. నెక్స్ట్ టైం వచ్చేసరికి మీకు గ్యారంటీగా ఒక పుస్తకం తెలుగులో అందజేస్తాను నేను. ఈథరిక్ బాడీ అనేటటువంటి పుస్తకం మీకు గ్యారంటీగా తెలుగులో అందజేస్తాను. ఎందుకంటే నిజమే ఇంగ్లీష్లో ఉంది, మనకి ఇంగ్లీష్ వచ్చును, కానీ తెలుగులో అర్థమైనంత బాగా ఖచ్చితంగా ఇంగ్లీష్లో అర్థం కాదు. అందువల్ల ఆ ఈథరిక్ బాడీ అనేటటువంటి దాన్ని నేను ఖచ్చితంగా మీకు నెక్స్ట్ టైం అంటే 17th-18th వస్తున్నాను నేను, ఇక్కడ ఒక 10 రోజులు ఉంటాను ఇక్కడ హైదరాబాద్లో, సారీ వైజాగ్లో, అప్పుడు మీరు దాన్ని చెక్ చేసుకోండి. అంటే నాకు ఇప్పుడు ఏమొచ్చిందంటే అటువైపు నుంచి ఒక బాణం వచ్చింది మరి మా హైదరాబాద్లో అని, అంతేత కాస్త పేరు సెన్సిటివ్ బ్రెయిన్ కదా నాది, నా హైదరాబాద్ వాళ్ళకి ఏం చేసి ఇవ్వటం లేదు, మాట్లాడటం లేదు. ఈ పుస్తకాలలో నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, నేను వచ్చే లోపల అసలు 5 పుస్తకాలు చదివేయండి. మీరు ఎలా చదవగలరు, ఒకళ్ళు చదువుకోలేరు. నా సలహా ఏంటి అంటే, కాస్త ఇంగ్లీష్ బాగా వచ్చి చదువుకోగలిగేవాళ్ళు గబగబగబ ఒక 50-60 పేజీలు చదివేసి దాన్ని జిస్ట్ మీకు చెప్పేస్తూ ఉండటానికి తగిన ప్రయత్నం చేసుకోండి. ఫాస్ట్గా చేయండి, టైం చాలా దగ్గర పడింది, ప్రపంచము మారిపోయినది. ఫాస్ట్ టెన్స్ వాడుతున్నా నేను, గీత ఎఫెక్ట్ ఏమో అది. నేను ఆల్రెడీ వాళ్ళని చంపేశాను నేను, ఇంకా నువ్వేం చేయాలి అంటే జీవత్సవాల మీద బాణాలు వేసుకుని తస్మాత్ ముత్తిస్తేషో లభస్వ జిత్వ శత్రు, ఈ రాక్షసులందరినీ గెలిచాము మీ వల్ల మన వల్ల. అక్కడ కర్మే మళ్ళా, మనము ఖచ్చితంగా ఏదో జన్మలో ఏదో ఋషిని ఖచ్చితంగా కాస్త గట్టిగానే కొట్టాము కాలుతో. ఆ కొడుతున్నప్పుడు ఏమై ఉంటుంది అంటే, పాపం ఆయనకి అక్కడ ఏదైనా నొప్పు ఏదో ఉంటే కాస్త పట్టినట్టు అయింది అనిపించి ఉంటుంది. దాంతో మనకి అవకాశం ఇచ్చారు వాళ్ళు. ఇంచేత మనం మన కర్మ ఉపయోగించుకోండి. దీని తర్వాత ఈ దేవాలయాల గురించి కాస్త సీరియస్గా ఆలోచించండి. మీరు ఈ దేవాలయాలకి ఎండోక్రినాలజీకి చాలా దగ్గర సంబంధం ఉన్నది. నేటి ఆధునిక వైద్య శాస్త్రము గ్లాండ్స్ గురించి చాలా అవగాహనకి ప్రయత్నిస్తుంది, పూర్తిగా వాళ్ళకి తెలియలేదు ఇంకా. కొన్ని గ్లాండ్స్ వాళ్ళు అనవసరమేమో అనే భ్రమలో ఉన్నారు. ఉదాహరణకి పీనియల్ గ్లాండ్ గురించి వాళ్ళకి స్పష్టమైనటువంటి అవగాహన లేదు, థైమస్ గ్లాండ్ గురించి వాళ్ళకి స్పష్టమైనటువంటి అవగాహన లేదు, అసలు అవి లేకపోయినా పర్వాలేదేమో అంటున్నారు వాళ్ళు. కానీ సురేష్ చెప్పాడు కదా, వాటికి వెనకాతల చాలా 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 పావు పావు పావులు ఉన్నాయని కదా. మరి అంచేత మీకు దానికి స్పందించేటటువంటి 1/4 లేదు కనుక డాక్టర్స్కి అర్థం కావటం లేదు. కానీ మనకి ఉన్నాయి అది, డాక్టర్స్ వాటి అవసరం లేదన్నా మన అదృష్టవశాత్తు ఆ గ్రంథులు మనకు ఉన్నాయి, అవి లేకుండా పోలేదు. అంచేత ఈ గ్రంథుల గురించి మీకు బాగా స్పష్టమైన అవగాహన ఈ దేవతా దేవాలయాల ఉపయోగాలలో కనిపిస్తుంది మీకు. గ్రంథుల్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేటటువంటిది. దానికి మీకు నేను ఒక కోరిక కోరాను. నేను మీరు సూర్య దేవాలయాలు, హనుమ దేవాలయాలు, శివ దేవాలయాలు, దత్త దేవాలయాలు, గాయత్రి దేవాలయాలు నిర్మించండి. నిర్మించటం అంటే ఒక ఫోటో పెట్టుకుంటే చాలు మీరు. కానీ అక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఒక దేవాలయానికి సంబంధించిన వాళ్ళు రెండో దేవాలయానికి సంబంధించిన వైపు వాళ్ళ వైపు చూడబాకండి అసలు. నో ఓవర్లాపింగ్. మీరు సూర్య దేవాలయం మీద ఇంట్రెస్ట్ చూపించదలుచుకుంటే ఒక రెండు మూడేళ్లు మీరు సూర్య దేవాలయం మీదే కాన్సన్ట్రేట్ అవ్వండి. మిగతా క్లాసులు ఓకే. దేవాలయాలు, గ్రంథులు, దాని గురించి తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీరు ఒక గ్లాండ్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి. మీకు ఐదు ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఐదు ఆప్షన్స్లో మీరు ఏదైనా ఒక దేవాలయానికి సంబంధించటమే కాకుండా, నా కోరిక ఏంటి అంటే, ప్రపంచంలో ఉన్నటువంటి శివాలయాలన్నీ కూడా ఒక తాటి మీదకి వచ్చేయాలి. అంటే ఎలా, యూజీసీ చెప్పినట్టు ఎలాగైతే ప్రతి యూనివర్సిటీ పాటిస్తుందో, సిలబస్ ఒకేలాగా ఉంటుందో, అదేవిధంగా శివాలయాలలో ఒకే సిలబస్ ఉండాలి, సూర్య దేవాలయాలలో ఒకే సిలబస్ ఉండాలి, దత్తని దేవాలయంలో ఒకే సిలబస్ ఉండాలి, గాయత్రి దేవాలయాలలో ఒకే సిలబస్ ఉండాలి. దానికి తగిన ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను. కానీ మీరు కూడా సహకరిస్తూ నెక్స్ట్ టైం మీరు, నేను ఇక్కడికి వచ్చినప్పుడు సూర్య దేవాలయం వాళ్ళు వేరుగా క్లాసులు పెట్టుకోండి, శివాలయం వాళ్ళు వేరే క్లాసులు పెట్టుకోండి. భావం అర్థమవుతుందా? రహస్యంగా పెట్టుకుందాం మనం. అంటే మనం సూర్య దేవాలయంలో మనం మాట్లాడుకుంటున్నటువంటి విషయాలు మీరు శివాలయం వాళ్ళకి చెప్పబాకండి, దత్త దేవాలయం వాళ్ళకి చెప్పబాకండి. పూర్వకాలంలో దీన్ని రహస్యంగా ఎందుకు ఉంచేవారు అంటే కన్ఫ్యూజ్ అవుతారు. నేను అబ్జర్వ్ చేసింది కూడా అదే. నేను ఏదేదో సాధనలు చెప్పేస్తూ ఉంటే పాపం మా వాళ్ళు ఆ సాధనలు వదిలేసి ఈ సాధనలు మొదలెట్టడం మొదలు పెడతారు. చివరికి ఏమవుతుంది అంటే వాళ్ళు ఉభయభ్రష్టత్వం పొందుతున్నారు. దాన్ని బ్రేక్ చేయటానికి సాధన మాత్రము మీరు ఏ దేవాలయానికి చెందిన వాళ్ళు ఆ సాధనలే చేసుకుంటారు. జ్ఞానము మాత్రము మీరు ఎంతైనా నేర్చుకోవచ్చు. తేడా అర్థమైందా మీకు? ఇది మాత్రము స్ట్రెస్ చేసుకోండి, బాగా స్ట్రెస్ చేసుకోండి. ఈ ఐదు దేవాలయాన్ని మనం ఉపయోగించి మన శరీరంలో ఉన్నటువంటి ఈ ఐదు శక్తులను మనం ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకుంటాం. ఇంకా ఒకటి ఏమో మన పంచకోశాల గురించి చెప్పాను. ఇప్పుడేమో నేను గ్లాండ్స్ గురించి చెప్పాను. గ్లాండ్స్నే మన యోగులు చక్రాలు అన్నారు. చాలా జాగ్రత్తగా ఈ పదాన్ని వాడినప్పుడు ఒక అపార్థం కలిగేటటువంటి పరిస్థితి ఏర్పడింది. అదేంటంటే గ్లాండ్సే చక్రాలు అనుకుంటున్నారు చాలామంది. గ్లాండ్స్ చక్రాలు కాదు. గ్లాండ్స్ చక్రములో ఉన్నటువంటి శక్తి బహిర్గతం అవటానికి ఉండేటటువంటి ద్వారము. మళ్ళీ అర్థం చేసుకోండి, చక్రాలు మన శరీరంలో లేవు. చక్రాలు, ఏ చక్రము కూడా మన శరీరంలో లేదు. కానీ గ్లాండ్స్ మన శరీరంలో ఉన్నాయి. అంటే ఈటీవీ స్టూడియో మన శరీరం, మన టీవీలో లేదు. కానీ ఈటీవీకి స్పందించే ఛానల్ మన టీవీలో ఉంది. భావం అర్థమైందా? జేమిని మన టీవీలో లేదు. కానీ జేమిని ఏ ఛానల్కి స్పందిస్తుందో ఆ ఛానల్కి ట్యూన్ చేసేటటువంటి విధానం మన శరీరంలో ఉంది. ట్యూన్ చేసే విధానము గ్లాండ్. కానీ గ్లాండ్ దానికి స్పందిస్తుంది. అది ఎక్కడుంది? ఎక్కడో ఉంది ప్రకృతిలో. భావం అర్థమైందా? అంచేత చక్రాలు ఉన్నట మాట వాస్తవమే. కానీ చక్రాలు మన శరీరములో ప్రకృతిలో ఉన్నటువంటి ఒక స్థలము నుంచే వస్తున్నాయి. జేమిని మీరు ట్యూన్ చేశారనుకోండి, మీ శరీరాలన్నీ స్వాధిష్టాన చక్రానికి ట్యూన్ అయ్యాయి అనుకోండి. అంటే స్వాధిష్టాన గ్లాండ్ అని పేరు పెట్టి ఉందాం మనం. ఇంగ్లీష్ పేర్లు ఎందుకు మనకి? స్వాధిష్టాన గ్లాండ్, స్వాధిష్టాన చక్రము. భాష అర్థం అవుతుంది కదా. మనం కొంచెం కొత్త భాష కూడా ఏర్పాటు చేసుకుందాం. తప్పితే నాకు చాలా ఇబ్బంది అవుతుంది ఇంగ్లీష్ భాష మాట్లాడటం. అంచేత మూలాధార గ్లాండ్, మూలాధార చక్రము. స్వాధిష్టాన గ్లాండ్, స్వాధిష్టాన చక్రము. మణిపూరక గ్లాండ్, మణిపూరక చక్రము. అనాహత గ్లాండ్, అనాహత చక్రము. విశుద్ధి గ్లాండ్, విశుద్ధి చక్రము. ఆజ్ఞా గ్లాండ్, ఆజ్ఞా చక్రము. పీనియల్ గ్లాండ్, పీనియల్ చక్రము. ఇక్కడ మనం ఏడు చెప్పుకున్నాం. మనం ఏడు చక్రాలు మాత్రమే పృథ్వీపై ఉన్నవి, కానీ ప్రతి మనిషిలోనూ ఏడు గ్లాండ్స్ ఉన్నవి. కొంచెం ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రతి మనిషికి ఏడు చక్రాలు లేవు. ఉన్నది ఒకే టీవీ ఛానల్, ఈ టీవీ ఉందనుకోండి. ఆ ఈ టీవీ ఛానల్ మీ టీవీలోకి రావాలి అంటే మీ దగ్గర ఉన్నటువంటి ఆ ఛానల్ ఓపెన్ చేసుకుంటారు మీరు కదా. మీరు ఎన్ని ఛానల్స్ ఓపెన్ చేసుకున్నా మీ టీవీలలో ప్రసారం అవుతున్న ఈ టీవీ ఒకటే. ఇస్ ఇట్ క్లియర్? ఇది మర్చిపోతాం మనం ఎప్పుడు కూడా. ఇది మర్చిపోకండి. లేకపోతే కుండలిని సాధనలు, నేను చేయించబోయేటటువంటి దేవాలయాల్లో చేయించేటటువంటి సాధనలకి స్పష్టత రాదు. చక్రాలు ఎన్ని ఉన్నవి? ఏడే. ఆ చక్రాలకి సంబంధించినటువంటి గ్లాండ్స్ ఎన్ని ఉన్నవి? అనంతము. అనంతము ఎంతైనా ఉండవచ్చు. ఇంకో టీవీ తయారవుతే పాయింట్ అర్థమైంది కదా. డౌట్ ఉంటే అడిగేయండి. ఇంకేంటంటే దేవాలయాలలో ఇది మనం మర్చిపోయి ప్రాణప్రతిష్ఠ అనేటటువంటి దానికి పరిపూర్ణమైనటువంటి అవగాహన పోయింది మనుషులకి. నువ్వేం ప్రాణప్రతిష్ఠ చేయగలవు? చేయగలవా? నీకంత దమ్ముందా? నువ్వేం చేయగలవు అంటే కనెక్షన్ పెట్టుకోగలవు. కానీ కనెక్షన్ పెట్టుకోవటం ప్రాణప్రతిష్ఠ ఎలా అవుతుంది? భావం. అది కరెక్ట్గా అర్థం చేసుకోండి మీరు. అంచేత ఈ ఎండోక్రినాలజీలో మనము నేర్చుకుపోయేటటువంటి దేవాలయాలలో మీరు ఏం చేయగలుగుతారు అంటే, సూర్య దేవాలయానికి వెళ్ళారు అంటే మణిపూరక గ్లాండా చక్రమా? దేంతో కనెక్షన్ అవుతుంది? మణిపూరక చక్రంతో కనెక్షన్ అవుతుంది. కానీ మణిపూరక చక్రంతో ఎంతమంది సాధకులు అక్కడికి వెళ్తే వాళ్ళ మణిపూరక గ్లాండే యాక్టివేట్ అవుతుంది. కొంచెం ఆ భాష కొంచెం మార్చాను నేను. ఇంగ్లీష్ మాటలు వాడదలుచుకోలేదు నేను. థైమస్ గ్లాండ్ అని ఇచ్చంటే గ్లాండ్స్లో కూడా కన్ఫ్యూజన్స్ వస్తుంది మీకు. ఇప్పుడు కన్ఫ్యూజన్ లేదుగా. మీ మణిపూరక గ్లాండ్ మణిపూరక చక్రంతో యాక్టివేట్ అవుతుంది. ప్రపంచంలో ఎన్ని మణిపూరక చక్రాలు ఉన్నాయి? ఒక సోలార్ సిస్టమ్కి ఒక మణిపూరక చక్రమే ఉంటుంది. ఒక సోలార్ సిస్టమ్కి ఎన్ని సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి? చాలా ఉన్నాయి. మళ్ళీ మీరు ఆ గందరగోళంలో పడద్దు. మన సోలార్ సిస్టమ్ వరకు ఆగుతాం చాలు. శివాలయాలలో ఏ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది? థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. విశుద్ధి గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. కానీ విశుద్ధి చక్రము మాత్రము ఒకటే ఉంది ఈ సోలార్ సిస్టమ్. తమాషా ఏంటి అంటే, నేను చెప్పింది ఇది అక్షరాల సత్యము కాదు ఇప్పుడు నేను చెప్పబోతున్నది, కానీ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ఇస్ కరెక్ట్. మన ఏడు గ్రహాలు సూర్యుని యొక్క ఆ ఏడు చక్రాలు, అంటే మన యొక్క శరీరములో ఉన్నటువంటి ఏడు గ్రంథులకు శక్తి ఇచ్చేటటువంటి చక్రాలు ఆ ఏడే. అందుకని మన శరీరానికి ఆ ఏడు చక్రాలే ఉపయోగం కనుక ఆ ఏడు గ్రహాలనే తీసుకుందాం మనం. ఇంకంటే అవి మోస్ట్ ఇంపార్టెంట్ కనుక. అంటే చాలా మంది అడుగుతారు ఇంకా ప్లానెట్స్ లేవా అని. చాలా ప్లానెట్స్ ఉన్నాయి. మళ్ళా లెంపలు వేసుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే అవి ప్లానెట్స్ కాదు అంటున్నారు. ఉదాహరణకి ప్లూటో. ముందేమో అదో ప్లానెట్ అనేసారు, తర్వాత మళ్ళీ లెంపలు వేసేసుకుని ఏమంటున్నారంటే కాదు 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 తప్పు చెప్పేవండి అది ప్లానెట్ కాదు అని చెప్పి. సరే, మన ఆధునిక వైజ్ఞానికులతో నాకు యుద్ధం ఏమీ లేదు. కానీ మన ఋషులు చెప్పినటువంటి సైన్స్ని క్రమము తప్పకుండా వాళ్ళు చెప్పినట్టే నేర్చుకుందాం. అంచేత సూర్యదేవాలయము మన మణిపూరక చక్రానికి లింక్ అవుతుంది, శివాలయము మన థైరాయిడ్ విశుద్ధి గ్లాండ్ అన్నాం, మళ్ళీ థైరాయిడ్ అని ఇంగ్లీష్ మాట వద్దు మనం, విశుద్ధి గ్లాండ్కి లింక్ అప్ అవుతుంది. హనుమ దేవాలయాలు అనాహత గ్లాండ్కి లింక్ అప్ అవుతుంది. సిద్ధిసాయి టెంపుల్స్, దత్తాత్రేయ దేవాలయాలన్నీ కూడా ఆజ్ఞ గ్లాండ్కి లింక్ అప్ అవుతుంది. గాయత్రి మన పిలకకి లింక్ అప్ అవుతుంది, పీనియల్ గ్లాండ్కి లింక్ అప్ అవుతుంది. ఇది కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంచేత ఉన్నవి ఏడు చక్రాలే, ఆ ఏడు చక్రాలు మీ శరీరంలో కూడా ఏడు గ్లాండ్స్గా ఉన్నాయి, మీ శరీరంలో చక్రాలు లేవు. అంచేత మీరు చక్రాలను మీ శరీరంలో చూడగలిగితే హల్యూసినేషన్ అన్నమాట. అందుకే పాపం వీరబ్రహ్మ గారి చరిత్రలో ఆ సంఘటన మీకు గుర్తుంది కదా, చక్రాలు ఉన్నాయట అని కోచి పారేస్తాడు వీడు. శరీరంలోనే కనుక చక్రాలు ఉండి ఉంటే ఆయన బతికించలేకపోయేవాడు. చక్రాలు బయట ఉన్నాయి కనుక మళ్ళా ఆయన కనెక్షన్ ఇచ్చేసుకున్నాడు ఆ గ్లాండ్స్కి. దాన్నే ఖండయోగము అని కూడా అంటాం. సిద్ధిసాయి దాన్ని చేసి చూపించాడు, మీరు దాన్ని చేయగలుగుతారు తర్వాత తర్వాత. అంతేత ఇక్కడ ఈ శరీరం ముక్కముక్కలైపోయినాయే అవ్వదు, యు కెన్ అగైన్ కమ్ బ్యాక్. ఇందాక సురేష్ చెప్పినటువంటి ఫార్ములా మీకు గుర్తుండాలి, హాఫ్ 1/4 1/4 1/4 ఈ చక్రాలు మీరు మిక్స్ చేసుకోగలిగితే మళ్ళీ నూతన శరీరము నిర్మించబడిపోతూ ఉంటుంది. అంచేత మనం ఒక డేంజరస్ సబ్జెక్టులోకి వెళ్ళబోదు. డేంజరస్ అంటే ఎందుకంటే నమ్మశక్యము కానటువంటి సబ్జెక్టులోకి వెళ్ళబోతున్నాం. కానీ ఆకాశంలో ఎగరగలము అంటే నమ్మలేదు, అంతర్గ్రహ యానము చేయగలము అంటే నమ్మలేదు, ఇప్పుడు అవంతా జరుగుతాయని నమ్ముతున్నట్టే. మనము 3 సంవత్సరాలు కనుక కష్టపడితే ఇవన్నీ కూడా సుసాధ్యమే. కొంచెము పద్ధతిగా 3 వచ్చింది కదా అని ఇవాళ ఏదో చదివేసుకుని మళ్ళీ నేను వచ్చినప్పుడు మొహాలు చూసుకోకుండా మీరందరూ కూడా ఒక పద్ధతిగా ఈ చక్రాల గురించి చదువుకోవాలి, ఈ శరీరాల గురించి చదువుకోవాలి, ఇదంతా కాకుండా 3 గ్రంథుల గురించి చదువుకోవాలి. ఈ మొత్తము కూడా 5 శరీరాలు 7 చక్రాలు. ఎంత అయ్యాయి మొత్తం? 7 + 5 ఇది కాక 3 గ్రంథులు ఎన్ని? 15. దీన్నే పంచదశి అంటాం మనం, పంచదశి విద్య అని అంటాం. ఇది అన్ని విద్యల యొక్క పరాకాష్ఠ. సరే, ఇంకొక చిన్న సూచన ఇచ్చి మన కార్యకర్తలందరికీ కూడా, అందరూ ఇక్కడే ఉన్నారు కనుక ఒక చిన్న సూచన అర్థం చేసుకోండి. మెంబర్షిప్స్ ఉండాలి మనకి. ఈ కార్యక్రమాలు అవి చేస్తున్నప్పుడు లయన్స్ క్లబ్లో మెంబరు, రోటరీ క్లబ్లో మెంబరు అని అనుకుంటూ ఉంటాం కదా. అలాగా మీరందరూ కూడా ఒకటి ఏంటి అంటే సంజీవిని విద్య, ఆలోచనలో క్రాంతి నేర్చుకుంటాము అనేటటువంటి మెంబర్షిప్. 2 మెంబర్షిప్ ఏంటి? దేవాలయాలలో మెంబర్షిప్. శివాలయం వాళ్ళు వైజాగ్లోనూ ఉండొచ్చు, కొచ్చిన్లోనూ ఉండొచ్చు, అమెరికాలోనూ ఉండొచ్చు. వాళ్ళు దేని గురించి చదువుతారు అంటే నిషిద్ధ చక్రం గురించి నేర్చుకుంటారు. కానీ అందరికీ కూడా ఈ జీవించే కళ తెలియాలి, ఈ ఆలోచనలో ఉన్నటువంటి క్రాంతి తెలియాలి. అంచేత ప్రతిదానికి వేరు వేరు మెంబర్షిప్ పెట్టుకోండి. మీరు తెలియాలి మనకి ఎవరు ఏమి నేర్చుకోబోతున్నారు. ప్లస్ చాలా చాలా ముఖ్యమైనది ఏంటి అంటే రాబోయేటటువంటి రోజులలో విద్యా విధానము, వైద్య విధానము జ్యోతిష్ శాస్త్రం మీద ఆధారపడి ఉంటుంది. ఆల్రెడీ అమెరికాలో జ్యోతిష్ శాస్త్రము వైద్య విధానానికి హెల్ప్ చేస్తుంది. చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఆస్ట్రాలజీ విని ఉంది, మెడికల్ ఆస్ట్రాలజీ అని. అంచేత మొట్టమొదట అక్కడ పేషెంట్స్ రాగానే ఆస్ట్రాలజికల్ వింగ్కి పంపించేస్తారు. అక్కడ వాళ్ళు కంప్యూటర్లో అనలైజ్ చేసేసి వాడు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహగతి ఇది, వీడు ఈ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఉన్నటువంటి గ్రహగతి ఇది, అందువల్ల ప్రాబబ్లీ వీడికి ఈ రోగాలు ఉండవచ్చు అని చేస్తున్నారు వాళ్ళు. తర్వాత డాక్టర్స్ అనలైజ్ చేసుకున్నాక కన్ఫర్మేషన్ కి ఇది ఉపయోగించుకుంటున్నారు. ఇది ఈకే గారు స్పిరిచువల్ ఎస్ట్రాలజీలో ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చారు. జ్వాలాకుల్ మహర్షి ఈసోటెరిక్ ఎస్ట్రాలజీ అని ఒక మంచి పుస్తకం ఉన్నది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇది ఒక రోజు రెండు రోజుల క్లాసులో మీరు హరికథా కాలక్షేపం లాగా వస్తే ఇంకా సరిపోదు. ఇంకా వచ్చినప్పుడల్లా మీరు దేంతో రావాలి, సంఖలో నోట్బుక్ ఉండాలి. మీరు చదివినటువంటిది ఆల్రెడీ మీరు ఏమి చదివారో దాని నోట్స్ మీ దగ్గర ఉండాలి. ప్రతిసారి నేను వచ్చినప్పుడు చాలా స్పష్టంగా ఈ సిలబస్ చెప్పబోతున్నాను అని చెప్తాను నేను. కానీ ప్రస్తుతం ఆ బాధ్యత సీతారాముడికి ఇచ్చాను నేను. బాబు, నెక్స్ట్ టైం నేను వచ్చేటప్పుడు నేను ఏ పుస్తకాలు చెప్పాలి అనేటటువంటిది నువ్వు నిర్ణయించు. నిర్ణయించడమే కాకుండా నేను వచ్చే లోపల ఆ పుస్తకాలను నువ్వు వీళ్ళకి బురకెక్కించే. తను బురకెక్కించడానికి రెడీయే, మీరు ఎక్కించుకోవటానికి రెడీయా అని ప్రాబ్లం అక్కడొస్తుంది. నేను వెళ్ళిపోగానే నేను పారిపోతే మళ్ళీ నేను వచ్చినప్పుడు వస్తే ఇదంతా కంటెంట్స్ వచ్చాయిగా. అందుకని మెంబర్షిప్ గురించి మాట్లాడుతున్నాను. కిషోర్ అర్థం చేసుకుంటున్నారు కదా రాజు గారు, అందరూ నేను ఇద్దరు పేర్లు చెప్పాను కనుక వాళ్ళిద్దరే బాధ్యులు అనుకోకండి. మీరందరూ కూడా ఈక్వల్లీ బాధ్యులే దీన్ని చేసుకోవటానికి. ఇదంతా కాకుండా ఈ నూతన మానవ ఆవిర్భావ సంభావన భగవద్గీత ద్వారా కూడా జరుగుతుంది. అది ఒక సెపరేట్ వింగ్గా డెవలప్ అవుతుంది. దాని గురించి మన కార్యకర్తలను అడగండి. భగవద్గీతలో చాలా మంది ఆత్మజ్ఞానం గురించి భగవద్గీత ఏమి చెప్పింది, ఎలా చెప్పింది, అది ఒక్కటే నేను నేర్చుకుందాం అనుకుంటున్నాను అని భగవద్గీత ఆత్మజ్ఞానం గురించి చెప్పలేదు. అది యుద్ధ భూమిలో సాధకుడు యుద్ధము ఎలా చేయాలో నేర్పింది. యుద్ధము రెండు రకాలుగా చేయొచ్చు, అంతర్గత యుద్ధము, బాహ్య యుద్ధము. అంతర్గత యుద్ధం మీరు దేంతో చేయాలి, మీ యొక్క కామ క్రోధ సదాలోభ త్రివిధం నరక ఛేదం, మూడు రకాలైనటువంటి శత్రువులు మీ శరీరంలో ఉన్నారు, కామము, క్రోధము, లోభము. వీటిని ఎలా జయించాలి, జయించిన తర్వాత నువ్వు ముక్తి కొరకు ప్రయత్నించకు. అందుకే భగవద్గీత యొక్క 18వ అధ్యాయం చెప్తుంది అంటే ఏంటి, 18వ అధ్యాయం పేరు మోక్ష సన్యాస యోగము, మోక్షాన్ని కూడా నాకు వద్దు. ఇంకేదంటే ఆ శ్రీకృష్ణుడు అర్జునుడు ఎక్కడ ఉంటారో అక్కడ యుద్ధమే తప్ప ఇంకేం ఉండదు. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర, ధనస్సు యుద్ధం చేయటానికి కావాలి. ఇంకేత ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో విభూతిర్, ఈ మూడే ఉంటాయి. అంచేత భగవద్గీత ఆధారంగా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ముక్తి పొందలేరు. ఒకవేళ మీకు ముక్తి పొందాలనే కోరిక ఉంటే భగవద్గీత 18వ అధ్యాయం మీకు అడ్డుకుల్ల వేస్తుంది, మోక్ష సన్యాస యోగము. కానీ ఈకే గారు ఒక మాట ఒక చోట అన్నారు, ఆయన భగవద్గీత 19వ అధ్యాయం నుంచి ఒక కొటేషన్ ఇచ్చాడు. నాకు ఏ పుస్తకంలో అది చదివానో గుర్తులేదు, సుపర్ణసూక్తంలో భగవద్గీత 19వ అధ్యాయం నుంచి ఆయన కొటేషన్ ఇచ్చాడు. ఇచ్చి బ్రాకెట్స్ లో రాశాడు. ఇది మీరు ప్రింటింగ్ మిస్టేక్ అనుకుంటారేమో బాబు, కాదు 19వ అధ్యాయం నుంచే నేను ఇచ్చాను అని కొటేషన్. భగవద్గీతకి యాక్చువల్ గా ఇంకో 6 అధ్యాయాలు ఉన్నాయి. భగవద్గీతలో మొత్తం 24 అధ్యాయాలు ఉన్నాయి. అంచేత నిజంగా భగవద్గీతను మహాభారత నిర్మాణం కోసం ఎవరైనా ఉపయోగించుకోగలిగితే ఆ మిగతా 6 పరాస్థితిలో ఉన్నటువంటి 6 అధ్యాయాలు కూడా మీకు దర్శనం అవుతాయి. అందులో కొన్ని శ్లోకాలు నేను చూశాను. అంటే ఇలా చూశాను, నేనేం డైరెక్ట్గా చూడలేదు, ఈకే గారి రచనలోను ఇతర మహానుభావుల రచనలోను నేను ఆ శ్లోకాలను చూశాక భగవద్గీతలో ఆ శ్లోకాల్ని వెతకటానికి ట్రై చేశాను, నాకు కనిపించలే. అప్పుడు నాకు ఈకే గారి మాటలు గుర్తొచ్చి ఓహో ఇది అవి కాబోలనుకుంటా. ఇంకంటే రాసిన వాడు మాత్రం చాలా స్పష్టంగా భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్పాడనే రాశాడు, శ్లోకం పూర్తిగా ఇచ్చాడు. అది భగవద్గీతలో ఆ శ్లోకాలు లేవు. ఎందుకని చెప్తున్నాను అంటే, చాలా పుస్తకాలు అసలు విలువ మనం మర్చిపోయాం. సాధకులు సిద్ధి పొందిన తర్వాత ఏమి చెయ్యాలో చెప్పేది గీత. చాలా విచిత్రం అది. గీతని సాధనకు ఉపయోగించుకోకూడదు. మరి చెప్పాడు కదా, అది చెప్పింది ఏ ఉద్దేశంతో చెప్పాడో మీకు అర్థం అవ్వాలి. స్థితప్రజ్ఞస్య కాభాష స్థితది, స్థిరమైనటువంటి ధీశక్తి ఉన్నటువంటి వాడు ఎలాగా నడుస్తాడు, ఎలా మాట్లాడతాడు, అది ప్రశ్న అడిగింది అర్జునుడు. నడక ఎలా ఉంటుంది, నవ్వు ఎలా ఉంటుంది, మాట ఎలా ఉంటుంది, నీకు భావం అర్థమవుతుందా? చాలా విచిత్రమైనటువంటి మాటలు. బాగా గీతను డైల్యూట్ చేసేసి గీత యొక్క అసలు ఉద్దేశాన్ని మనం మర్చిపోయాం. రామరావణ యుద్ధము రామరాజ్య స్థాపనకి మార్గము చూపిస్తే, భగవద్గీత మహాభారత నిర్మాణానికి మార్గం చూపించాలి. రామరాజ్యం తర్వాత కృష్ణరాజ్యం అనుకోండి, మహాభారతం అంటే అసలు అది మర్చిపోయాం మనం. ఒక రాజ్యస్థాపన కావలసినటువంటి పుస్తకాన్ని మనం దేనికి ఉపయోగించుకుంటున్నామంటే పలాయనవాదానికి ఉపయోగించుకుంటున్నాం. కానీ వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే గీత చేతికి చిక్కారు వాళ్ళు. నువ్వు ఎంత పలాయనవాదం గురించి ప్రయత్నించినా అది నిన్ను ముట్టేస్తుంది నిన్ను. కానీ నువ్వు తెలిస్తే తొందరగా వచ్చేస్తావు లైన్లోకి, లేకపోతే కొన్ని సంఘటనలు మీకు మార్గదర్శనం చేస్తే తప్ప రాదు. ఇంచేత భగవద్గీతలో ముఖ్యమైనటువంటి శ్లోకాలు ఏమీ లేవు. అసలు ఏ శ్లోకము కూడా అందులో ముఖ్యమైనది కాదు. ఎందువల్లంటే అన్ని శ్లోకాలు ముఖ్యమైనవి కనుక. ఇంచేత చాలామంది భగవద్గీతని ఎడిట్ చేయటానికి ట్రై చేస్తారు. మీకు కావాల్సింది మీరు తీసుకోండి, అది వేరే విషయం. ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకుంటారు. తిలకేమో అందులో కర్మయోగాన్ని చూశాడు, గాంధీ అహింసావాదాన్ని చూశాడు. అది రైతే ఇది రైతే. ఇంచేదంటే ఒక సమన్వయమైనటువంటి శాస్త్రము అన్నిటికీ జవాబిస్తుంది. కానీ యాక్చువల్గా భగవద్గీతలో నువ్వు ఏ ఒక్క శ్లోకాన్ని తీసేసినా ఆలోచన స్రవంతిని నువ్వు బ్రేక్ చేసినట్టే. కానీ నేర్చుకునేటప్పుడు టెక్స్ట్ బుక్ ఉంది, నేర్చుకుంటున్నప్పుడు ఒక పేజీ రెండు పేజీలు నేర్చుకుంటాం. కానీ ఆ రెండు పేజీలే ముఖ్యమైనవి అంటే ప్రమాదం. మొత్తం పుస్తకం ముఖ్యం. అంచేత ఈ ధోరణి కాస్త వినిపిస్తుందా అందరికీ? ఈ ధోరణి కాస్త మనం అరికెట్టుకోవాలి. అంచేత ఈ గీతని గురించి కూడా ఒక విశేషమైనటువంటి సందేశాన్ని, ఒక విశేషమైనటువంటి బాధ్యత నేను కొంతమంది మీద పెట్టాను. వాళ్ళకి ఏం చెప్పానంటే, మీలో ఎవరికైనా దమ్ము ఉంటే శ్రీకృష్ణుడు చెప్పినటువంటి నేను చంపేసినటువంటి వ్యక్తుల మీద బాణాలు వేసి వాళ్లను చంపినట్టు నటించి మీరు పేరు తెచ్చుకోదలుచుకుంటే 18 రోజుల్లో ఆ మహాభారత యుద్ధం అయిపోయింది. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, మీకు గీతాచార్యుడి మీద కనుక నమ్మకం ఉంటే మీరు నెక్స్ట్ కార్తీక పూర్ణిమ లోపల మొత్తం పృథ్వీ గ్రహాన్ని మేము ఏకం చేసేస్తాం, వన్ వరల్డ్గా మార్చేస్తాం అనే దీక్ష తీసుకోండి. మీ రథసారథి ఎవరు? శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడికి తెలుసు మిమ్మల్ని ఎలా నడిపించాలో. మీరు అర్జునుడులాగా ఈ ఒక్క సూత్రాన్ని మీరు పట్టుకోగలిగితే, నస్తో మోహ స్మృతిర్లబ్ధ్వా తత్ప్రసాదాత్ మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. ఈ పెద్దలైట్ లాపిస్తే చూసుకో, మీ ఇష్టమా, యూ నో బెటర్. ఇంచేత ఈ సందేశాన్ని ఒక స్పెసిఫిక్ భారతీయ యుద్ధతంత్రంగా డెవలప్ చేయడానికి నా కోరిక. డెవలప్ చేయడం కాదు, ఇంకా 1 ఇయర్లో ప్రపంచం మారిపోవాలి. భగవద్గీతకే ఆ సామర్థ్యం ఉన్నది. భగవద్గీతకి ఆ శక్తి ఉన్నది. మరి ఆ దమ్మున్న వాళ్ళు ఎక్స్ట్రాగా ఆ పనిలో జాయిన్ అవ్వండి. ఈ కార్యక్రమాలన్నీ వదిలే చేస్తాం అనకండి. మీరు నేను చెప్పేటటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ భగవద్గీతతో మహాభారత నిర్మాణం అనేటటువంటి ఈ విశేషమైనటువంటి యుద్ధ ప్రాతక మీద చేయగలిగేటటువంటి సమర్పణ యోగాన్ని సాధించండి. నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా తత్ప్రసాదాత్ మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. అది భగవద్గీతలో మీరు పాటించవలసింది. ఇంకా నీ కోరిక అంటూ ఏముండదు అక్కడ. నువ్వు నాకు ఇది కావాలి అనుకుంటే గీత ఇస్తుంది. ఎందుకంటే గీతాజ్ఞానం ఉపాశ్రిత్య త్రీలోకాన్ పాలయామ్యహం. గీతాజ్ఞానాన్ని ఉపయోగించుకునే నేను మూడు లోకాలను పాలిస్తున్నాను అంటున్నాడు, పరిపాలిస్తున్నాను అంటున్నాడు కృష్ణుడు. అంచేత భూర్భువస్వ ఈ మూడు లోకాలను పాలించగలిగేటటువంటి పరిపాలన చేయగలిగేటటువంటి శక్తి మీకు భగవద్గీత ద్వారా వస్తుంది. రావాలి. మనం ఆ దృష్టితో చదవటం లేదు. మనం చేస్తున్నటువంటి తప్పు అది. అంచేత నేను ఈ గీతను చదువుతున్నటువంటి వాళ్ళకి మొన్న కార్తీక పౌర్ణమి నాడు ఒక ఛాలెంజ్ ఇచ్చాను. ఏంటా ఛాలెంజ్ అంటే, నేను భగవద్గీత ప్రకారము కరిష్యే వచనం తవ అని శ్రీకృష్ణుడికి సమర్పణ చేసేసుకున్నాను. ఇంకా నా రథము ఎటు వెళ్తుంది అన్నది నాకనవసరం. నేను యుద్ధం చేస్తున్నానా లేదా, నేను యుద్ధ భూమిలో ఉన్నానా లేదా, మీరు ఆలోచించకండి. నిరంతరము మీరు ఆలోచించవలసింది ఏంటి అంటే, కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేతా యశ్రేయస్య నిశ్చితం బ్రూహి తన్మే శిష్య స్నేహం సాధ్యమాంతాం ప్రపన్నం. ఆస్క్, అడగండి ఆ భగవంతుణ్ణి, బాబు నాకు తెలియటం లేదు, అర్థం కావటం లేదు, నన్ను ఏం చేయమంటావు? హీ విల్ టెల్. ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్. ఆ దమ్ముంటే మీకు భగవద్గీత మిమ్మల్ని ఏం చేయగలుగుతుంది అంటే, జిత్వా శత్రువు, ఈ మొత్తము శత్రువుని మీరు గెలిచేసి ఏం చేయగలుగుతారు, మీరు పేరు తెచ్చుకోగలుగుతారు. తస్మాత్ ముత్తిష్ట యశో లభస్వ. అందువల్ల నువ్వే యుద్ధం చేయి. ఎవరి మీద యుద్ధం చేస్తావు? ఆల్రెడీ చనిపోయిన వాళ్ళ మీద యుద్ధం చేస్తాను. అసలు కెన్ యూ అండర్స్టాండ్ ద గ్రాండియర్ ఆఫ్ దట్ స్టేట్మెంట్? అంటే యుద్ధము చేయక ముందే ద రిజల్ట్ ఈజ్ గ్యారంటీడ్, కానీ నువ్వు చేయాలా? ప్రాబ్లం ఏంటి అంటే, మినిస్టర్స్ రికమెండ్ చేశారు, వైస్ ఛాన్సలర్ రికమెండ్ చేశారు, అందరూ ఒక క్యాండిడేట్కి రికమెండ్ చేశారు ఉద్యోగం కోసం. అందరూ, ప్రైమ్ మినిస్టర్ రికమెండ్ చేశాడు, ప్రెసిడెంట్ రికమెండ్ చేశాడు అనుకోండి, అందరూ రికమెండ్ చేశారు అంటే ఉద్యోగం వాడితేగా? డౌటా? డౌట్ లేదు. కానీ వీడు ఇంటర్వ్యూకి వెళ్ళలేదు. ఉద్యోగం వస్తున్న వాడికి ఉద్యోగం అంతవరకు వెళ్ళాలి కదా నువ్వు. కేవలము మనము భగవద్గీతనే ఆధారముగా చేసుకుని ఈ ప్రయత్నం మీరు చేయండి. ప్రతిరోజు ఈ ప్రయత్నం చేయాలి నిష్టగా. అదే నేను మీకు స్టాండర్డ్గా సమర్పణ యోగంగా నేను చెప్పాను. అందరి గురువులు చేసింది ఇది. మీరు ఇంకేమీ చేయక్కర్లేదు, కానీ చదవాలి. మీరు అర్జునుడు ఆ స్థితికి రావాలంటే ముందు తపస్సు చేసుకున్నాడు, శివుడితో యుద్ధం చేశాడు, పాశుపతాస్త్రాన్ని సంపాదించుకున్నాడు. అదంతా అయ్యాక మహాభారత యుద్ధంలో ఈ మాట అన్నాడు కృష్ణుడు. అంచేత మన దేవాలయ నిర్మాణాలు కానీ, మన శరీరాల గురించి అధ్యయనం కానీ, ఆలోచన విధానంలో మార్పుల గురించి కానీ, జీవించే కళ నేర్చుకోవటం కానీ ఆపము. ఇదంతా కూడా ఆ మహాభారత నిర్మాణానికి అంశములే. కానీ ఒక డైరెక్ట్ పందా ఉంది. సైనికుడికి థీరీ తెలియకల్లే, వెళ్ళి యుద్ధం చేసేయనొచ్చు. అంచేత మీలో ఎవరికైనా అటువంటి కోరిక ఉంటే ఖచ్చితంగా ఇది కూడా పాటించండి. గీతాధ్యయన మండలి వాళ్ళకి కూడా ఇది చెప్పండి మీరు ఈ విషయాన్ని. భారతదేశంలో గీత గురించి అధ్యయనం చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా మీరు కాంటాక్ట్ చేసి నేనన్న మాట అర్థమవుతుందా మీకు? భారతదేశంలో అన్నాను నేను. నోరు జారేమంది ఆంధ్రప్రదేశ్లో కాదు, భారతదేశంలో భగవద్గీత గురించి ప్రచారం చేసే వాళ్ళందరికీ ఇది చెప్పండి, భగవద్గీతను మనము ఒక నెల ఒక సంవత్సరం పాటు ఈ మహాభారత నిర్మాణానికి ఉపయోగించుకుందాం. రథసారథి శ్రీకృష్ణుడే, కానీ మన ప్రయత్న లోపం ఉండకూడదు. దానికి మీరు రోజుకి ఒక అధ్యాయం భగవద్గీత చదువుతారా, మూడు అధ్యాయాలు చదువుతారా, లేదా 18 అధ్యాయాలు రోజు చదువుతారా? నా సలహా ఎప్పుడు నాతో ఉన్న వాళ్ళకి తెలుసు, నేనేమని చెప్తాను రోజు ఎన్ని అధ్యాయాలు చదవమంట? 18. 24 అంటారు ఏమో అనుకున్నా నేను. అంతేత రోజు చదవండి. అది ఎప్పుడైనా ఒక విజ్ఞానము కానీ ఒక సబ్జెక్ట్ గ్రో అవుతే పేజీల సంఖ్య తగ్గుతుందా పెరుగుతుందా? పెరుగుతుంది. అంచేత ఒక గీత దగ్గర ఆగకూడదు మీరు. ఉద్ధవ గీతకి వెళ్ళాలి, గురుగీతకి వెళ్ళాలి. గీత అనేటటువంటి పేరు ఎక్కడెక్కడుందో, 24 గీతలు ఉన్నాయి, వశిష్ఠ గీతం ఉంది ఒకటి, అంతే తప్ప ఉన్న గీతను మేము కట్ 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 అంటా ఉంటే కొంచెం దాన్ని మనం మనసులో ఉంచుకుని ఇన్ని గీతలు మళ్ళా మీరు ప్రచారంలోకి ముందు తీసుకురావద్దు. మెల్లిమెల్లిగా నేను చెప్తాను ఎప్పుడు ఏ గీతను మనం వాడుకోవాలో. ప్రస్తుతం మాత్రము నెక్స్ట్ కార్తీక పౌర్ణమి లోపల మార్గశేష శుద్ధ ఏకాదశి గీతా జయంతి అనుకుంటా నేను, అంతే కదా? అంచేత ప్రతి నెల శుద్ధ ఏకాదశి నాడు ఈ గీత అధ్యయన సమూహాలు అన్నీ కలిసి గీతా ధ్యానము చేయటం నేర్చుకోండి. ఇందాక సురేష్ అది కూడా చెప్పాడు మీకు, మీరు గమనించారో లేదో, మెడిటేటర్స్ కనుక ఏర్పడితే రిజల్ట్స్ వాతంత తవే వస్తాయి. అంచేత ఈ భగవద్గీత చదువుతున్నటువంటి వాళ్ళు మీరు ఇంటి దగ్గర మీరు ఎప్పుడు ఎలా చేసుకుంటున్నా కూడా శుద్ధ ఏకాదశి నాడు అందరూ ఒక ఊళ్ళో, ఎవరి ఊళ్ళల్లో వాళ్ళు కలిసి ఈ గీత యొక్క 18 అధ్యాయాలు పారాయణ ఒక పక్క జరుగుతూ రెండో పక్క ఆహుతులు వేయండి యజ్ఞంలో. ఇవాళ నేను ఒక యజ్ఞానికి వెళ్ళి వచ్చాను, నాకు ఎంత ముచ్చట వేసిందో అసలు, చాలా చాలా బాగా చేశారు వాళ్ళు. అలాంటిది ఇంకా ఇంకా అందరూ కలిసిపోయి ప్రతి శుద్ధ ఏకాదశికి కూడా ప్రతి ఊళ్ళో కూడా 18 అధ్యాయాల 700 శ్లోకాలతో పారాయణ జరుగుతూ ఉండాలి, ఆహుతులు వేస్తూ ఉండాలి. ఎలాగా ఏమిటి దాన్ని కాస్త మీరు ఆలోచించుకోండి. మనము దీనికి బీజాలు ఆల్రెడీ వేసి ఉన్నాము, ఒక వ్యక్తికి బాధ్యత అప్పచెప్పి ఉన్నాము, చిన్నకేశవులు గారికి, మన పరివారంలో ఈ బాధ్యత అప్పచెప్పాము. ఎందుకంటే మొత్తము భారతదేశములో గీతను అధ్యయనం చేస్తున్నటువంటి వాళ్ళు కనుక శుద్ధ ఏకాదశి నాడు యజ్ఞము చేసుకుంటూ ఆ రోజు చాలా నియమ నిష్ఠలతో ధ్యానము, గీతా ధ్యానము, గీతలో ధ్యానము ఎలా చేశారో అలా కనుక మనం చేసుకోగలిగితే, మళ్ళీ నన్ను అడగొచ్చు మీరు గీతలో ధ్యానం ఎక్కడ చెప్పబడి ఉంది అని. 6 అధ్యాయం చదివితే మీకు తెలుస్తుంది, 6 అధ్యాయము పేరే ధ్యాన యోగము. అందులో చెప్పబడినటువంటి రీతిలో రోజంతా కూడా నెలకి ఒకసారి ఈ గీతను చదువుతున్నటువంటి వాళ్ళు చేస్తే భారతదేశ ప్రగతికి వాళ్ళు చాలా ప్రముఖ పాత్ర వహించగలుగుతారు అని నా ఖచ్చితమైనటువంటి ఉద్దేశం. జై గురుదేవ్. క్యాలెండరే ఇదమ్మా, క్యాలెండర్ ఏది?